తింపాలంటే ఏం చేయాలి? ముందు వాళ్ళని కలిగింది పెట్టాలి. ఉదాహరణ అర్థం ఏంటుంది? అంతకంటే మనం చేయగలిగేది ఏం లేదు. అంచేత ఈ ఆజ్ఞాచక్ర స్థితిలో వెళ్ళటానికి కావలసినది ఏంటంటే, ప్రస్తుతము మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. ఏం చేయొద్దు మీరు. ఇంకా ఇక్కడ నుంచి నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. మరి అప్పగించాక ఏం చేయాలో చెప్పొద్దు వాడికి. నువ్వు నన్ను అక్కడ తీసుకెళ్తే నువ్వు చాలా మంచివాడివి, నీకు అప్పచెప్పేశాను కదా. అంచేత ప్రతిరోజు నా దుకాణంలో 10,000 రూపాయలు లాభం వస్తుంటే ఇవాళ ఎంత రావాలి? 20,000 లాభం వస్తే గురువు చాలా గొప్పవాడు. నష్టం వస్తే ఇంకో గురువు, నో ప్రాబ్లం, ఈ గురువుని వదిలేద్దాం. దానికి నీ ఆజ్ఞాచక్రాన్ని నువ్వు ఎక్కడ వదిలేసుకుంటావు? బాహ్య జగత్తులో గురువుని వదులుకోగలవు. కానీ అంచేత ఆజ్ఞాచక్రము దగ్గర ఉన్నటువంటి అజయోపిసన్ నవ్యో ఆత్మ భూతానా మీశ్వరోపిసన్ ప్రకృతి స్వా మహిష్టాయ సంభవాని ఆత్మ మాయయ. అప్పుడు అదేం చేస్తుంది? మీరు ఎప్పుడైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకుని ఆజ్ఞాచక్రం దగ్గర జీవించటం మొదలు పెడతారో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. నువ్వేం చేయక్కర్లే, అప్పుడు వాడు చేస్తాడు. ధర్మగ్లాని జరిగినప్పుడు శరీరంలో నువ్వేం చేయో, శరీరం చేసుకుంటుంది. నువ్వు అడ్డు తగలగలవు అంటే శరీరానికి. మీరు అర్థం చేసుకోండి నేను చెప్పింది. తింటున్నాం, బాధ ఉందని తినేశాం, ఏం చేస్తుంది శరీరం? కక్కులు స్టార్ట్. ఎంతవరకు? దానికి నువ్వేం చేశావు? నువ్వే చేయలేదు. నువ్వు అడ్డు తగలగలవు, జలుసులు వేసుకున్నావు, లేకపోతే ఇటుకాకనే మందు వేసుకున్నావు, అది బయటకు రాకుండా ఆపుకోవటానికి ట్రై చేస్తావు. అయినా విందది అభ్యుత్థానం అధర్మస్య, ఈ అధర్మం మీరు ఇలా పెంచుకుంటూ పోయినా ఎప్పుడు ఇవాళ కాదో రేపు వాయించేస్తుంది అది. అంచేత నువ్వేమీ చేయక్కర్లేదు చిట్టి తండ్రి, అక్కడ ఉండు చాలు. నడిపేది వాడు నడుపుతాడు. నడిపినప్పుడు ఇంకా నువ్వు మాట్లాడక ఎటు వెళ్తుందో, చేదుగా ఉంది, వాంతి వస్తే, ఇదంతా ఏదో వికారంగా ఉంది, అనుభవించు అంతే. కానీ ఇదంతా చివరికి ఏం చేస్తుంది? నిన్ను రోగరహితుణ్ణి చేస్తుంది గ్యారంటీగా. అంచేత ఎప్పుడైతే నువ్వు ఆ ఆజ్ఞాచక్రము దగ్గర ఉంటావో, ఈ ధర్మజ్ఞానం ఎప్పుడైతే జరిగిందో, దానికి కావలసినటువంటి రియాక్షన్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. చేయగలిగేది ఏముంది? ఆ రియాక్షన్ మెకానిజం ని ఒప్పేసుకుంటే ఇప్పుడు ఒప్పుకోకపోతే 10 ఏళ్ళు పోయాక ఒప్పుకుంటాం, 10 ఏళ్ళు పోయాక ఒప్పుకోకపోతే 10 జన్మల తర్వాత ఒప్పుకుంటాం. ఆ నిర్ణయం నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఒప్పుకుంటావు, 10 జన్మల తర్వాత ఒప్పుకుంటావు, లేకపోతే 10,000 జన్మల తర్వాత ఒప్పుకుంటావు, ఆ ఫ్రీడమ్ ఒక్కటే మీ చేతిలో ఉంది. ఎప్పుడో అప్పుడు మీరు మీ జీవితపు యొక్క ఆ కళ్యాణను జగద్గురువుకు అందజేయాలి. తప్పదు అని తెలిసినప్పుడు, 10,000 సంవత్సరాలైనా ఎప్పుడైనా అది తప్పదు అనే అవగాహన మీకు స్పష్టంగా వస్తే, ఇప్పుడు మీరు కళ్యాణం వాడికి ఇవ్వలేకపోయారు అంటే మీకు అవగాహన రాలేదు అని అర్థం. వచ్చింది కానీ రాలేదు. చూసుకోండి అది నిర్ణయం. చేస్తే ఏమవుతుంది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నీ యొక్క ప్రతి శ్వాసలో వాడే ఉంటాడు. నీ శరీరంలో దుష్కృత్యములు చేయటానికి అనువైనటువంటి కణాలను ఉండనివ్వడు. ఇంకా నువ్వు ఏం చేస్తే అది ధర్మం అవుతుంది. ఎప్పుడు? అప్పుడు. ఇప్పుడు కాదు. నేను అక్కడే ఉన్నానండి, నాకు ఇది చేయాలి అనిపించింది, నువ్వు అక్కడ లేవు. ఈ చైతన్యత్వ సంస్కారాన్ని మీరు పూర్తి చేసుకోవాలి. ఈ క్షణం నుంచి మీరు మొదలెట్టగలిగితే రేపు 6వ తారీఖు నుంచి సాధన స్టార్ట్ అవుతుంది మనకి. ఇది ఎక్కడ చెప్పాను నేను? 5 శరీరాల తర్వాత చక్రాలలో ఉన్నటువంటి 6వ చక్రం చెప్పాను నేను. ఆజ్ఞాచక్రం తర్వాత సహస్రారం. ఇది అయిపోయాక 3 గ్రంథులు వస్తాయి మనకి. 5 కోశాలు, 6 చక్రాలు, 6+5=11. దీని తర్వాత చేతనత్వ జ్ఞానంలో 3 గ్రంథులున్నాయి. చాలా మంది పండితోత్తములకు కూడా ఈ 3 గ్రంథుల యొక్క సింబాలిజం తెలియదు. చాలా మంది భక్తి రసము దాని మీద పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఈ ప్రశ్న ఒకటి వస్తూ ఉంటుంది, వైరభక్తి అనేది ఒకటి ఉంది, మీకు తెలుసు కదా అందరికి. వైరభక్తి అంటే ఏంటి? ఉదాహరణ చెప్పగలరా ఎవరైనా వైరభక్తికి? రావణాసురుడు వైరభక్తి ఉదాహరణ, శిశుపాలుడు ఇంకోడు, అంతే కదా వైరభక్తికి. మూడో ఉదాహరణలు ఎందుకున్నాయి? ఇంకెక్కడైనా వైరభక్తి విన్నారా మీరు? ఎవరు తక్కువగానే ఇంకోటి నాలుగో చెప్పండి. అది నకిలీ వాణ్ణి మీరు పట్టుకునేయండి. వాణ్ణి చంపాక వాడు కృష్ణుడు ఏం దూరలేదు. ప్లస్ అక్కడ భక్తి లేదుగా, అహంకారం ఉంది. ఆలోచించండి, ఏమైనా దొరికితే చెప్పండి, నేర్చుకుందాం మనం. మూడే ఎందుకున్నాయంటే మూడు గ్రంథులే కనుక ఉన్నాయి కనుక. ఈ వైరభక్తి గ్రంథభేద సాధనకి ఉదాహరణ. దీనినే భాగవతంలో జయ విజయుల కథగా చెప్పారు. మిస్టరీస్ లో గ్రీక్ భాషలో ఏమంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ది డ్వెల్లర్ ఆన్ ది థ్రెష్హోల్డ్. థ్రెష్హోల్డ్ అంటే గడప వద్ద నివసిస్తున్నటువంటి నివాసి అని చెప్పారు. ఈ ఐదు కోశాలు షట్చక్రాల మీద, అంటే ఎవరి చేతికి ఇచ్చేసావు నీ పగ్గాలు? జగద్గురువుకి ఇచ్చేసావు. ఇచ్చిన మరుక్షణం నుంచే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీకు. ఈ మూడు పరిస్థితులు, మొదటి పరిస్థితి ఏంటంటే మీ యొక్క హిరణ్యకశ్యప దృష్టి పోదు. శృతిసాయి చరిత్ర అంతా చదవండి, నాకు అందరూ హిరణ్యాక్షులు హిరణ్యకశ్యపులు కనిపిస్తారు. నాకు అంత డబ్బు వచ్చేసింది, నాకు ఈ ఉద్యోగం నిలబడింది, నాకు ఇదైంది, ఇదంతా ఏంటి? భగవద్భక్త. అంచేత అప్పుడు నరసింహ అవతారం, ఇప్పుడు శృతిసాయి అవతారం అనుకోవాలి. ఎప్పుడో వాయిస్తాడు, వీళ్ళందరినీ బట్టి మూకుమ్ముడుగా వాయిస్తాడు. ఈ హిరణ్యకశిపులు హిరణ్యాక్షులు అంటే దేని మీద దృష్టి ఉంది వీళ్ళది? డబ్బు అనవసరం నేనంటే ఆ మూర్ఖత్వం ఎప్పుడు కృష్ణుడు కూడా చెప్పలేదు, ఏ గురువు చెప్పలే. మీ దృష్టి దాని మీదే ఉండటం తప్పు. అది తప్ప ఇంకేం వెంపర్లాట లేదుగా. మన జీవితాన్ని మనం తరిచి చూసుకుందాం. ఓ 10 రూపాయలు పడిపోయాయి అనుకోండి, ఎక్కడైనా 10 రోజుల వరకు చెప్పుకుంటాం, ఎక్కడో పెట్టేనయ్యా, ఎక్కడో పెట్టేనయ్యా. వాళ్ళకేం తెలిసి ఇంట్లో వాళ్ళే తీశారని, అది వేరే విషయం. అంచేత ఈ హిరణ్యకశ్యప స్థితి నుంచి బయటపడాలి అంటే మన చేతనత్వంలో మూడు స్పష్టమైనటువంటి మార్పులు రావాలి. మత్స్యావతార స్థాయి నుంచి కూర్మ, వరాహ, నారసింహ, అంటే టెక్నికల్ గా నాలుగు అనుకోవచ్చు, కానీ మత్స్యావతారాన్ని బేసిస్ గా తీసేసుకుంటారు. లేదు మీరు నాలుగు అనుకోవచ్చు దాన్ని. అంచేత నాలుగు చేతనత్వము. మత్స్యావతారం అంటే ఏమిటి? కథ అక్కడ భగవంతుడి మీద భక్తి అంచలంచెలగా పెరుగుతూ, ముందు మూడు ఆచమనాలు మాత్రమే చేస్తాం మేము అనే సిప్పు నుంచి, కమండలం నుంచి ఎక్కడ వరకు ఎదగాలి? సముద్రము వరకు ఎదగాలి. అంటే మన భక్తి ఎంత విశాలం అవ్వాలి? ఆ మత్స్యం ఉందే భగవద్భక్తి అనేది చిన్నగా స్టార్ట్ అయ్యి విశాలంగా వెళ్ళాలి. అది బేసిస్ కనుక దాని గురించి ఎక్కువ మనం మాట్లాడడం. ఎందుకంటే ఆ భక్తే లేకపోతే అసలు ఈ మాటలు వినం. కానీ మత్స్యావతారం స్థాయిలో మాత్రం భక్తి లేదు, అది వేరే విషయం. అది ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి? అది కూర్మ, వరాహ, నారసింహ. అందువల్ల ఈ నారసింహ అవతారము యొక్క ప్రాదుర్భావము జరిగేటటువంటి ఆధ్యాత్మిక వృత్తి గల వ్యక్తులు ఆధ్యాత్మిక సాధనలో 5 ఏళ్ల బాలకులే. ఆధ్యాత్మిక స్థాయిలో మార్కింగ్ వేసుకుంటే వాళ్ళు 5 ఏళ్ల వాళ్ళు కావచ్చు, 70 ఏళ్ల వాళ్ళు కావచ్చు, 80 ఏళ్ల వాళ్ళు కావచ్చు, అది వేరే విషయం. కానీ చేతనత్వ స్థాయిని కనుక మనం గమనించుకుంటే నరసింహతారం అంటే ఏంటన్నమాట అర్థం? అది ఇంకా బాల్యావస్థలో ఉంది, 5 ఏళ్ల బాలుడుగా ప్రహ్లాదుని చిత్రీకరించేది అందుకే. ఇది బ్రహ్మగ్రంథి విమోచన. అంటే ఈ 4 అవతారాలు మీరు పూర్తి చేసేసుకోవాలి. మీలో భక్తి మత్స్యావతారంలా పెరగాలి, కూర్మావతారము వలె ప్రకృతిలో జరుగుతున్నటువంటి విషయాలను మంధన చేసుకుని హలాహలాన్ని మీ కంఠము వద్దే ఉంచుకుని అమృతాన్ని అందరికీ పంచి ఇవ్వవలే. శివుడికి ఇచ్చేస్తానండి హలాహలం అన్నాం అనుకోండి, అసలు మీకు భక్తే లేదు. శివుడికి ఇవ్వటానికి కాదు హలాహలం, మీ విశుద్ధ చక్రం దగ్గర ఆగిపోవాలంటే మీ బాధలు మీరు ఎవరికి చెప్పకూడదు, మీ కంఠం దాటి రాకూడదు. మీ ఆనందం పంచండి అందరికి. అనేటటువంటి కూర్మావతార స్థితి ఉండకుండా నేను ఎంత కష్టపడ్డానో తెలిసిన మాస్టర్ చెప్పారు, ఆయనేమో పడుకున్నారు పోయి, నేనేమో దోమలు కుట్టేస్తున్నాయి ఏంటో అనుకుంటున్నాడు, ఆయనేమో హాయిగా పడుకున్నాడు అక్కడ. కంఠం బయట కదా రాకూడదు, నిజమైనా నిజమే కావచ్చు అది తెలియదు. అది మరి బయటకు ఏం రావాలి, ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఇచ్చారో నేను అర్థమైనా అది బయటకు రావాలి. లేకపోతే ఏముంది, మీరేమనుకుంటున్నారో నాకు తెలిసి కాదు నేను చెప్పేది. మామూలు మనిషి ఇలాగే ఆలోచిస్తాడు, నేను అలాగే ఆలోచిస్తాను కనుక నాకు తెలుసు. దివ్యజ్ఞానాలు ఏం లేవు, కామన్ సెన్స్ అంతే. అంచేత ఈ హలాహలాన్ని మనసులో ఉంచేసుకుని ఆ మంధన జరుగుతుంది, సంఘటనలు జరుగుతాయి ప్రకృతిలో, అందులో ఉన్నటువంటి తప్పులను ఇతరుల ముందు చిత్రీకరించకుండా, ఇక్కడే కాదు ఎవరి జీవితాలలో ఏవి తప్పులు జరుగుతున్నా దాన్ని బయట పెట్టకుండా, వాళ్లలో ఉన్నటువంటి మంచిని బయట పెట్టేటటువంటి క్యారెక్టర్ ఉన్నదే అది కూర్మావతారము మీలో జరిగినది అన్నదానికి నిదర్శన, అది మూలాధారం. ఈ స్థితి లేనటువంటి వాడు ఆధ్యాత్మిక జగత్తుకి పనికిరాడు. ఒకవేళ వాడు ఆధ్యాత్మిక జగత్తుకు వస్తే రాక్షసుడు అవుతాడు, దేవుడు మాత్రం ఖచ్చితంగా అవడు, వాడు ఋషి మాత్రం ఖచ్చితంగా అవడు. అది కూర్మావతారం. ఇది వచ్చిందా లేదా మీరు నిర్ణయించుకోవటమే, మీకు అవ్వడు ఉండదు, ఇదంతా సెల్ఫ్ అప్రైజలే, మీకు ఇష్టం. అన్నిటికీ టిక్కులు పెట్టుకుంటూ పోవచ్చు, అన్నిటికీ ఇంటి పెట్టుకుంటూ పోవచ్చు, కానీ మీరు టిక్కు పెట్టారా ఇంటి పెట్టారా కాదు, పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఈ సాధనలోకి దిగండి. కుర్మావతారం తర్వాత వరాహ అవతారం. ప్రతిరోజు మంచి రోజే. వరము అంటే మంచిది, అహము అంటే రోజు. వరము అంటే ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్. అహము అంటే రోజు. అంచేత ప్రతిరోజు కూడా గురువు యొక్క అనుగ్రహమే. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, నేచర్ ఈజ్ మై టీచర్ అనేటటువంటి వరాహావతారం రావాలి. అంచేత ఈ రోజు నేను చాలా కష్టపడ్డానే, నేను అనుకున్నది జరగలేదే, గురువు నన్ను వదిలేశాడేమో. గురువు వదలలేడు పాపం, ఇంకంటే మీరు ఉన్నదే ఆయనలోనే, ఆయన కర్మ అదృష్టం ఏదో మనకు తెలియదు. కానీ అంటే గురువులు మిమ్మల్ని వదులుతారు అనే ప్రసక్తి లేదు, మీరు గురువుల్ని పట్టించుకోకపోవచ్చు, అది వేరే విషయం. పట్టించుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? ఇది వరాహ అవతారం. దాన్నే గురువు గారు ఏం చెప్పారు, మొదటి అధ్యాయమే అది గురువు గారి జీవిత చరిత్ర. సౌభాగ్య సూర్యోదయం వరాహ అవతారం. ఈ వరాహ అవతారం ఏం చేస్తుంది, మన యొక్క మానసిక స్థితిని మూలాధారము స్వాధిష్టానం కంటే పైకి తీసుకెళ్తుంది. కోరికల యొక్క సముద్రములో పృథ్వీ మునిగిపోకుండా, పృథ్వీ అంటే భౌతిక శరీరం, మన భౌతిక శరీరం దేంట్లో మునిగిపోయింది, ఇప్పుడు కోరికల యొక్క సముద్రంలో మునిగిపోయింది. అదే జరుగుతోంది. ఈ హిరణ్యాక్ష హిరణ్యకశ్యప కోరికలు ఏం చేస్తున్నాయంటే ఈ శరీరాన్ని పృథ్వీలోకి దాటేస్తున్నాయి. ఈ వేద విజ్ఞానాన్ని, శరీరమే వేద విజ్ఞానం అని మీకు చాలాసార్లు చెప్పాను కదా. అంచేత ఈ వేద విజ్ఞానం ఏమైపోతుంది, శరీరంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా సముద్రంలోకి ఎప్పుడైతే మునిగిపోతుందో ప్రతిరోజు సూర్యుడు దాన్ని పైకి లేపుతాడు వరాహ అవతారం. ఈ చేతనత్వాన్ని మీరు నిరంతరము గుర్తుంచుకోవాలి. చేతనత్వం ఇది. అంచేత మాస్టర్ మీరు బలంగా చెప్పారండి, ఈసారి పంది కనిపిస్తేనా సాష్టాంగ ప్రణామం చేస్తాం. పరమ మూర్ఖ స్థితిలో ఉంటుంది ఆధ్యాత్మికత. వద్దు, పంది పందే, కుక్క కుక్కే, కుక్క దత్తాత్రేయుడు కాదు, పంది వరాహావతారం కాదు. చేతనత్వంలోని మార్పుకి అది సంకేతం. ఎందుకు అది సంకేతమైనది అది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన టైం లేదు మనకి, ఇంకా పూర్తి చేసేయాలి కదా కోర్సు. అంచేత ఈ వరాహావతారంలో మనం చేయదలుచుకున్నటువంటి యాంగిల్ ఏంటన్నమాట, ప్రతిరోజు ఒక నూతన జన్మే. ఎవ్రీడే యు ఆర్ బోర్నింగ్. నిజంగా మీరు పుట్టి చచ్చి పుడుతున్నారు. ఇది ఉత్తనే ఒక ఫిలాసఫికల్ ట్రూత్ గా చెప్పటమే. ప్రతిరోజు రాత్రి మీరు చస్తున్నారు, ప్రతిరోజు పొద్దున్న మీరు బతుకుతున్నారు, గమనించటం లేదంతే. ఇది ఎప్పుడైతే గమనిస్తామో దట్ ఈస్ ఎ గుడ్ మార్నింగ్. అంచేత మీరు ఈసారి గుడ్ మార్నింగ్ ఎవరైనా అంటే మీరు కోపం తెచ్చుకోలేము, ఏమయ్యా నేను చచ్చి బతికానేనా గుడ్ మార్నింగ్ అంటున్నావు. కరెక్ట్, చచ్చి బతికావు, కానీ గుర్తించండి అది వరాహ అవతారం అంటే. అంటే అగాధమైనటువంటి ఆ గాఢాంధకారం అనేటటువంటి సముద్రంలో పడిపోయినటువంటి ఈ కారణ శరీరము మళ్ళీ సూర్యుడు యొక్క ప్రకాశముతో మళ్ళీ ఏం చేస్తాం, కళ్ళు తెరిచామో మళ్ళీ మూసేసుకుంటాం, అన్ని పనులు చేస్తూనే ఉంటాం, కానీ అజ్ఞానాంధకారం అలాగే ఉంటుంది. అంటే ప్రతిరోజు సౌభాగ్య సూర్యోదయం అనగలిగేటటువంటి వరావతారం తర్వాత నారసింహావతారం వస్తుంది. ఏమొస్తుంది, ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కోరికలకు మీరు స్వస్తి చెప్తారో జంతు స్థాయి దాటుతారు మీరు, కానీ మానవ జీవితం ఇంకా రాదు. అంతేత ఇటు మనిషి కాదు మీరు, అటు జంతువా కాదు, మధ్యలో ఉంటారు మీరు. అప్పుడు ఏది అయితే ఆకాశము కాదో అది మిమ్మల్ని చంపేస్తుంది. నా ఖము, ఖమ్ అంటే ఆకాశం, నా అంటే కానిది. ఆజ్ఞాచక్రం దగ్గర ఆకాశ తత్వం పైన చెప్తున్నా కదా, ఆ ఉదాహరణ అర్థం చేసుకునే తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్దాం మనం. అంతేత గోళతో తీర్చేయటం అంటే ఈ నఖములు చేతనత్వ విజ్ఞానంలో అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు మీరు. నరసింహావతారానికి బేసిస్ గోళ్లే. అంత అద్భుతమైన గోళని కొందరు టెన్షన్ వచ్చేస్తే సినిమా హాల్లో చూడండి, బల కొరుకు తింటారు గోళ్ళు. ఇందుకు అక్కడ టెన్షన్ వస్తుంది, హీరో విలన్ కొట్టడం ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, గోళ్లు కొరికిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఒక విధంగా నరసింహావతారాన్ని ఖండిస్తున్నారన్నమాట. కానీ నరసింహావతార ప్రక్రియ మీరు అర్థం చేసుకోండి. వరాహం అంటే ఎలాగైతే మంచి రోజు, ప్రతిరోజు మీరు చచ్చి పుడుతున్నారని చెప్పాము, ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మీ యొక్క మణిపూరక చక్రము మీద మీకు దృష్టి లేకపోతే లోవర్ మైండ్లోకి దిగిపోతారు, నీచ మనసులోకి దిగిపోతారు, ఊర్ధ్వ మనసులోకి వెళ్ళలేరు. ఆ నీచ మనసులోకి ఊర్ధ్వ మనసులోకి వెళ్ళటానికి ఒకసారి మనం అనుకోవడం జరిగినప్పుడు ఏం చెప్తాం, గిల్లుకుంటాం, లేకపోతే గిల్లమని చెప్తాం పక్క వాడిని. వాడి సమయం పోయింది, వాడిని అయితే వాడు మెల్లిగా గిల్లుకుంటాడు, కానీ మనం బాగా గిచ్చుతాడు వాడు. అంటే ఈ గిచ్చుట అనే ప్రక్రియ ఏం చేస్తుంది మిమ్మల్ని, వాస్తవంలోకి తెస్తుంది. ఎలా తీసుకొస్తుంది, ఏమి తీసుకొస్తుంది అన్నది మొత్తం ప్రహ్లాద చరిత్ర అదే. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఈ నరసింహావతారం వల్ల మనలో ఉన్నటువంటి జంతు గుణాలను మనం వదిలేసుకుని, అంటే అధోముఖమైనటువంటి స్థూల కామమయ నీచ మనస్సును వదిలేసుకుని ఊర్ధముఖం వైపు వెళ్తాం, అంటే హయ్యర్ మైండ్ వైపు వెళ్తాం, మణిపూర చక్రం యొక్క పైభాగానికి. ఇంతవరకు జయ విజయుల యొక్క నెగటివ్ ఆస్పెక్ట్ విన్నారు మీరు. బ్రహ్మగ్రంథం చెప్పాను కదా, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా వాళ్లే పుట్టారు, జయ విజయులే. మనలో కూడా ఆ దృష్టికోణమే ఉంది, వాళ్ళని మనం నాశం అయిపోయేటట్టు చూసుకోవటానికి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుణ్ణి మీరు ఆపక్కర్లే, మీలో ఈ నాలుగు చేతనత్వములు, ఈ నాలుగు అవతారాలు అవతరణ జరిగితే జరిగిపోతుంది. నెక్స్ట్ ఏంటి, ఊర్ధ్వ మనస్సు బుద్ధి మనస్సు ఆత్మ, ఇది కదా నేను చెప్పాను. ఈ ట్రినిటీ నరసింహావతారం తర్వాత అవతారాలేంటి, వామన రామో రామశ్చ రామశ్చ, మూడు రాములు ఉన్నాయి ఇక్కడ, రాముడు బలరాముడు పరశురాముడు, మూడు రామస్థితిలే. పేర్లలో కూడా పాపం వాళ్ళు చాలా జాగ్రత్తగానే పెట్టారు అవతారాల గురించి. ఈ స్థితి వచ్చేసరికల్లా మీరు చాలా హ్రస్వంగా ఉంటారు ఆధ్యాత్మిక జగత్తులో పుట్టేవాళ్ళు మీరు. కానీ ఈ వామనుడు పుట్టిగా ఉన్నవాడు చేతనత్వ విజ్ఞానాన్ని పెంచుకుంటూ పరశురామావతారానికి ఎదుగుతాడు. పరశురామావతారంలో ఏమవుతున్న వాళ్ళ దగ్గర విష్ణు యొక్క ధనస్సు ఉంటుంది, హృదయములో విష్ణు ఉంటాడు అని ఒక ప్రతీతి. ఆ తర్వాత రాముడు ఎవరి ధనస్సును వెనక్కొడతాడు, శివ ధనస్సును వెనక్కొడతాడు. బ్రహ్మ విష్ణు శివతత్వము యొక్క ఈ మూడింటిని కలిపితే వచ్చే చేతనత్వాన్ని గురువు అంటాం మనం. ఇంచేత వామన పరశురామ రామ అవతారాల పరిపూర్ణ అవతార స్థితి గురుస్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ గురు పూర్ణిమ రాబోతోంది. దాని గురించి దానికోసం ఇదంతా కూడా మీరు ఉపయోగించుకోండి. దీన్ని రాబోయే గురు పూర్ణిమని మేము ఆర్తి ఇచ్చేస్తాం మాస్టర్ గురువుకి. మీకు ఎందుకు ఉన్న పువ్వులంతా మేమే కొనేస్తాం. ఇవంతా బచ్చా తిన్న దీనివల్ల ఏ అవతారము మీకు రాదు. అహంకారం ఉంటే ఉండొచ్చు. ఓ ఫోటో తీసుకుని ప్రతిసారి ఇంకా మీ ఇంట్లో వస్తే వాళ్ళు చెప్తారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, ఆ ఫోటో చూపిస్తారు. ఏముంది ఆ ఫోటోలో? ఆ రోజు బజార్లో ఉన్న పువ్వులన్నీ వాళ్లే కొన్నారు తా అంటారు. మళ్ళీ వాళ్ళకి నమ్మకం లేని విన్న వాళ్ళకి మీరు కొన్నారని, నిజంగా కొన్నా. అదే ఎవడో గురువుటో వాడు నెత్తి మీద పోశారట, వాడు ఊపిరి సలపడి చచ్చాడు. వద్దు, ఆ అవతార చేతనత్వాన్ని మీరు అర్థం చేసుకోండి. రామో రామశ్చ రామశ్చ, వామనుడు పరశురాముడు రామావతారం తర్వాత వచ్చే బలరామకృష్ణుడు, అది తర్వాత మాట్లాడదాం. అంచేత ఈ వామనావతార స్థాయి, పరశురామావతార స్థాయి, రామావతార స్థాయి, ఈ మూడు స్థాయిని కలిపితే వచ్చేటటువంటి ఆ విష్ణు గ్రంథి భేదన, దానినే రావణ కుంభకర్ణ వధ అని కూడా అంటాం మనం. జయ విజయుల ద్వారా జరిగిన జయ విజయులే అలా పుడతారు. రావణాసురుడు అంటే ఏంటి? తొందరగా పనిచేసేయటం, హైలీ యాక్టివ్. కుంభకర్ణుడు అంటే హైలీ ఇన్యాక్టివ్. ఈ రెండు స్థాయిలు కూడా ఆధ్యాత్మికతకి పనికిరాదు. నువ్వు తొందరపడినా లాభం లేదు, నిద్రపోయినా లాభం లేదు. అంచేత ఈ రెండింటినీ కలిపి ఆధ్యాత్మిక జగత్తులో ఏం చెప్తావు అంటే, మేక్ హేస్ట్ స్లోలీ, నువ్వు తొందరపడు కానీ మెల్లిగా తొందరపడు బాబు అనేటటువంటి ఫార్ములా ఈ అవతార ప్రక్రియ మనకి చెప్తుంది, రామావతార ప్రక్రియ. దీని తర్వాత వచ్చేటటువంటి ఆజ్ఞావతార రుద్రగ్రంథి వేదనలో శిశుపాల దంతవక్షుడు అంటే ఏంటి? శైశవ స్థాయిలో భగవంతుడి గురించి మనకి అవగాహన రీతిలో మార్కులు వేస్తాం మనం. రాముడు కరెక్ట్ చేశాడా, ఏంటిటా చేశాడు, కృష్ణుడు కరెక్టా, ఏమిటే అతని జీవితం, బాలబుద్ధి. నీకేం తెలుసు నీ గురువుల గురించి, ఆధ్యాత్మిక గురించి ఎందుకు అలా మాట్లాడతారు? రామకృష్ణ పరమహంస జీవితంలో ఒక ఎత్తి రామకృష్ణ పరమహంసం తిడుతున్నాడు అని ఎవరు వచ్చి చెప్పారు రామకృష్ణ పరమహంసకి. ఉనికిపోయాడు, భయపడిపోయాడు. నన్నైనా తిట్టాడు, మిమ్మే తిట్టాడండి అమ్మయ్యా, పర్వాలేదు, నాలో ఉన్న అమ్మని తిట్టలేదు కదా, తిట్టే చచ్చాడు వాడు. రామకృష్ణ పరమహంస ఆపలేడు. గురు దూషణ గాని, గురుస్థాయి వ్యక్తుల జోలికి వెళ్ళకని మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే నోరు మూసి కూర్చోడు. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ లేదు కదా ఎలాగో మీతో హేమమాలిని గురించో. ఇంకంటే నాకు ఆవిడ చాలా ఇష్టం, ఫ్యాన్ ని నేను. ఆవిడ తెలియదు అనుకోండి, నేను ఆవిడ ఆమె ఫ్యాన్. అలాగే మీకు మీ ఫ్యాన్లు ఉంటారు కదా, మాట్లాడుకోండి హాయిగా, ఏం కొంపలంటుకో. కానీ తెలియకుండా గురువుల మీద మీరు పడ్డారో మీకు ఆ రియాక్షన్ తెలియదు. రామకృష్ణ పరమహంస వంటి లాడు వణికిపోయాడు, నమ్ము తిట్టు ఏం పర్వాలేదు అన్నాడు. నాలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని తిట్టాడేమో వాడు, తిట్టాడో చచ్చాడేవాడు, ఇంకా ప్రపంచంలో ఎవడు వాడిని ఏమీ చేయలేడు. అందుకే దేవతలకి కోపం వస్తే గురుగీతలు చెప్తారు, దేవతలకి కోపం వస్తే గురువు అడ్డుకుంటాడు. మరి గురువు కోపం వస్తే, గురువు కోపం వస్తుందని కాదు, గురువు అంటే ప్రకృతే. ఇంకా ప్రకృతి కోపం ఏం రాదు, నువ్వు దాని నియమాలు తెలియకుండా ప్రవర్తించావు అనుకో, కొంపలు అడ్డుకుంటాయి. ఇంకా గురువు కోపం వస్తుంది అనే భ్రమలో మళ్ళా పడకండి. నేను విన్నాను, కావాలంటే 2వ తారీఖు ఆదివారం జూలై మాస్టర్ క్యాసెట్ లో ఉంది, మీరు వినండి. దాని తర్వాత ఈముఖ కూడా వింటే గొడవ ఉండదు. ప్రకృతికి మీ మీద కోపం రాదు, ఎక్కువ తింటే మీకేం కోపం రాదు, వాంతులు వస్తాయి, కడుపు మండుతుంది, నొప్పి వస్తుంది, అంటే ప్రకృతి కోపం వచ్చిందా, అసలు మిమ్మల్ని బ్రష్ చేసిందా ఆవిడ. అలాగే చాలా జాగ్రత్తగా గురుస్థాయితో మీరు ప్రవర్తించాలి. మీకు తెలిస్తే ఇందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొంతమంది ప్రెస్ రిపోర్టర్స్ నాకు విజయవాడలో కలిశారు. అప్పుడు అది జరుగుతుంది ఏంటది, జనవరిలో బుక్ ఎగ్జిబిషన్, మన గణపతి సత్యనారాయణ స్వామి గురించి వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదేదో చెప్పారు వాళ్ళు. నేచురల్లీ వాళ్ళు ఏం చెప్పారో మరి నేను చెప్తే మళ్ళీ నేను గురుదూషణ చేసినట్టే అవుతుంది అని చెప్పి మీరు ఊహించేసుకోండి. చేసిన తర్వాత వాళ్ళు ఒక మాట అన్నారు, అంతా చెప్పి ఆయన అప్పుడే సృష్టించి మాకు కొన్ని వస్తువులు ఇచ్చారండి. ఏం చెప్తున్నారు వాళ్ళు, ఆయన అదంటాడు ఇదంటాడు, ఆయన చెప్పినవి జరగవు, కొందరికి జరుగుతాయి కొందరికి జరగవు, ఏంటో ఇది వింటే పక్క వాళ్ళు అవునండి మా జీవితంలో కూడా అదే జరిగిందని. ఇంకా వాళ్ళకి జరగలేదు, గణపతి సత్యనారాయణ జరిగింది. నాయన బాగా బాగా చదువుకొని స్కూల్లో చేర్పించారు. నేను స్కూల్కి వెళ్ళాలండి ఫెయిల్ అయిపోయాను అన్నాడు. ఎందుకు ఫెయిల్ అయి ఉంటాడు వాడు, బాగా చదువుకోలేదు కనుక. సరే గురువు వాక్కులో దోషం ఏమి లేదు, గురువు వాక్కు ఏ సందర్భంలో చెప్పాడో మీరు చూసుకోవాలి. ఇంతకీ ఎందుకు మాస్టర్ ఈ గొడవ అంతా మాకు, ఆయన చెప్పింది నేను జరగదన్నాడు వాడు. అంతవరకు నాకు అసలు ఏం పాడుకోలేదు, నిజమే కదా వాళ్ళు చెప్తున్నది, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు మాస్టర్, మేమందరం వెళ్తే అక్కడికి ఇంటర్వ్యూ చేయడానికి ఇలా సృష్టించి మా అందరికీ తల వస్తువు ఇచ్చాడండి, మేము వచ్చేసాము. వచ్చిన దగ్గర నుంచి చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతున్నాయండి, మాకు ప్రమాదకరమైన యాక్సిడెంట్ ఏం జరగలేదు కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్. మేము అందరం అడిగాము ఆయన ఇచ్చిన వస్తువులు పెట్టుకున్న దగ్గర నుంచి ఇవి జరుగుతున్నాయని, మేము విసిరేసామండి అది బయటికి. నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమైందా అన్నాను నేను. నీకు అర్థమైందా వాళ్ళు ఏం చెప్పాడు, ఏమంటున్నాడు, ఒప్పుకున్నట్ట ఒప్పుకున్నట్ట ఆయన శక్తి ఉందని. ఈ మూర్ఖత్వంలో జాగ్రత్తగా ఉండండి. ఒక పక్క తిరుగుతున్నాడు ఆయనకి ఏం రాదని, కానీ ఆయన ఇచ్చిన వస్తువు పెట్టుకున్న దగ్గర నుంచి ఏమైందిట అంటే అర్థం ఏంటి, ఆయన దగ్గర ఉన్నటువంటి వస్తువు వల్ల నీకు యాక్సిడెంట్స్ అవుతే న్యాచురల్లీ ఆయన దగ్గర పెట్టుకున్న వస్తువు వల్ల ఎవరికైనా లాభాలు జరుగుతూ ఉండొచ్చుగా, అలాగే ఒప్పుకున్నావు నువ్వు. ఇలా ఉంటాయి మనవి. అంచేత ఈ గురుతత్వం యొక్క విషయం తెలియకుండా గురువు జోలికి వెళ్ళకండి. వెళితే పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి, మీరు చాలా లాభంలో ఉంటారు, చాలా లాభంలో ఉంటారు. అక్కడ క్రిటిసిజం కాదు కావాల్సిన నుంచి, అంటే మీకు ఆ నియమాలు తెలియవు, మీ యొక్క కర్మలు తెలియవు. చాలా విచిత్ర విచిత్రంగా ఉంటుంది ఆ మానసిక స్థితి. వాళ్ళెవడో ఏదో ఇచ్చారు మీరు తీసేసుకున్నారు మాస్టారు, మేము ఇచ్చింది మీరు తీసుకోలేదు అంచేత వాళ్ళు చాలా పుణ్యాత్ములు మేము పాపాత్ములేమో, రివర్స్ ఏమో రివర్స్ తెలియదు మనకి, ఏది రైట్ ఏది తప్ప నాకు తెలియదు. కానీ అంచేత ప్రశ్న ఏమిటి అంటే గురువు ఏం చేస్తున్నాడు అని కాదు, గురువు దగ్గర నుంచి మీరేం లాక్కోగలరు, అదే ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి విచిత్ర. జన్మ కర్మచ మే దివ్యం యోయో వేత్తి తత్వత. ప్రిన్సిపుల్స్ తెలియాలి, అక్కడ తత్వం తెలియాలి. ఇలాగే ఉండాలి ఉండడు, నువ్వు చెప్పినట్టు ఉంటే ఇంకా నువ్వే గురువువి, ఆయన దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళటం, ఆయనకే నువ్వు చెప్పగలిగావు అనుకో. ఇలా ఉండాలి మాస్టారు, ఇలా ఉంటేనే, లేకపోతే పక్కవాళ్ళు ఏదో అనుకుంటారు. పక్కవాళ్ళు ఏదో అనుకుంటారు అనేటటువంటి గురువు దగ్గరికి నువ్వు వెళ్ళావు అనుకో, నీకంటే బడుద్ధాయవుడు ఉండడు. వాడి మీద వాడికి ఆ దమ్ము ఉండాలి, నేనేం చేస్తే అది రైట్ అని. నాకుంది మాస్టర్ ఓకే జీవించి చూపించు, దానికి నేనే కాదంటేగా. ఆజ్ఞాచక్ర స్థితిలో ఈ విషయం ఐదో శ్లోకం నేను చెప్పింది, ఈ మానసిక స్థితి మీరు గుర్తుంచుకోండి. జన్మ కర్మచ మే దివ్యం యోయం యో పైన పై శ్లోకం ఏంటి, ఇందాక చెప్పింది మీకు మరి కాస్త ఈ శ్లోకాలు ఇప్పటికీ ఖండిత రాకపోతే అట్ట. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే శ్వాస. అంటే ఎప్పుడెప్పుడు శ్వాస పీల్చి వదిలినా నీకు ఇది గుర్తుంటే, ఈ ప్రిన్సిపల్ గుర్తుంటే తత్వత. జన్మ కర్మచ మేధివ్యం, ఎవడి జన్మ, నీ జన్మ. ఆజ్ఞాచక్ర స్థితిలో ఉన్నటువంటి నీ జన్మ గురించే, కృష్ణుడి జన్మ గురించి మేము మాట్లాడటం లేదు. జన్మ కర్మచ మేధివ్యం యోయం యో వేత్తి తత్వత చక్వా దేహం, ఈ విధంగా ఈ దేహంలో ఉన్నప్పటికీ ఏమి అవదు అనేటటువంటి శిశుపాల దంత వక్ర వినాశనము జరిగేటటువంటి జయ విజయుల గ్రంథివేదన, రుద్ర గ్రంథివేదన, ఈ మూడు గ్రంథులు ఉంచేత మొత్తం ఆధ్యాత్మిక యొక్క చేతనత్వ విజ్ఞానం నేను మీకు చెప్పేశాను ఇవాళ. పంచకోశాలు, షట్చక్రాలు, షట్చక్రాల్లో ఆజ్ఞాచక్రం దగ్గర ఉండటం, ఆ ఆజ్ఞాచక్రం దగ్గర ఉండటం అంటేనే బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి భేదన జరిగినట్టు. ఇదంతా అర్థం చేసుకుంటూ రాబోయేటటువంటి ఈ గురు పూర్ణిమ నాడు ఈ విజ్ఞానాన్ని నేర్చుకోవటానికి మీరందరూ ఆహ్వానితులే. మరి మేము 9 రోజులు ఉండలేం మాస్టారు, ఎంసెట్ పరీక్ష రాయాలండి. మా బాబు ఇంటెన్సివ్ కోచింగ్ లో చేర్పించాను, 40 రోజులు ఉంటాం. ఇంటెన్సివ్ కోచింగ్ మేము 40 రోజులు ఉండగలరు, ఆధ్యాత్మ విగతికి 9 రోజులు ఉండలేరు. మీ హిరణ్య కశ్యప హిరణ్యాక్ష స్థాయికి నా జోహార్లు, స్వస్తి.